ఆధ్యాత్మిక సుక్షేత్రమైనటువంటి కాశీక్షేత్రంలో. అవధులు ఏమిటి అంటే గంగా, కేశవుడు, హరిశ్చంద్ర మండపము, ఇవి అవధులు అని చెప్తున్నారు. ఈ విధంగా అక్కడ చేసేటువంటి ప్రతి పుణ్యకర్మ కూడా అనంత ఫలాన్ని, అక్షయ ఫలాన్ని ఇస్తుందని వివరిస్తూ ఈ మణికర్ణిక కూడా ఒక రూపం ఉంది అని ఆ రూపాన్ని మనకు తెలియజేస్తున్నారు ఈ కాశీఖండాన్ని అందించినటువంటి వ్యాసదేవుడు. అంటే ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క దేవతా రూపం ఉంటుందని, ఆ దేవతని ధ్యానించితే ఆ తీర్థం ఫలవంతమై మనల్ని అనుగ్రహిస్తుందని చెప్పుకుంటూ వస్తున్నాం. గంగాదేవి యొక్క రూపాన్ని కూడా వర్ణించుకున్నాం. ఇప్పుడు అమ్మ మణికర్ణిక ఎలా ప్రకాశిస్తోంది అంటే, ఆ మణికర్ణిక శివుణ్ణి సేవించడానికి వెళుతూ ఉంటుంది. విశ్వేశ్వరుని సేవించడానికి మణికర్ణిక బయలుదేరి వెళుతుంది దేవతా రూపంతో. ఆ వెళుతున్న ఆ దేవత ఎలా ఉంటుందో వర్ణిస్తున్నారు. శివు కాశీపతి విశ్వనాయకుని సేవింపగ తలపెత్తిన ఎప్పుడు ద్రవరూపంబు పరిత్యజించి వనితారూపము దాల్చును మణికర్ణిక. కాశీరాజకుడు విశ్వేశ్వరుడైనటువంటి ఆ శంకరుని సేవించడానికి వెళుతున్నప్పుడు వనితా రూపంతో వెళుతుంది. ఆ వెళుతున్న ఆ తల్లి ప్రత్యక్షంబై పుణ్య పురంధ్రీభావము భజించిన సమయంబున అత్యంత మనోహారి హావభావాభిరామయగు శ్రీ మణికర్ణిక. పుణ్యపురంధ్రి అంటే గొప్ప పావనమైనటువంటి స్త్రీ రూపాన్ని ధరించినప్పుడు అది అత్యంత మనోహరంగా ప్రకాశిస్తూ ఉన్నది. నాలుగు భుజములు, వాలిక కన్నులు, నయనాన్వితమగు పాల భాగమును, నాలుగు భుజాలతో ప్రకాశిస్తూ పాభాగములో ఒక నయనముండగా చక్కటి సోగ కన్నులతో మరో రెండు నయనములు ప్రకాశిస్తుండగా, అంటే త్రినేత్ర అన్నమాట. శంకరుని యొక్క వీటిలో ఉంది గనక శంకరుని లక్షణాలున్నాయి. మూడు నేత్రాలతో ప్రకాశిస్తూ ఉంటుంది మణికర్ణిక. నయనాన్వితమ గుపాల భాగమును బాలేందు కళామధ్యంబున సిత భజితంబు ధరించును మణికర్ణిక. అదే విధంగా పాలమునందు పాలచంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అమ్మ శివభక్తికి చిహ్నంగా భస్మధారణ కూడా చేసి ఉంటుంది. కటకహారకేయూర మేఖల కంకణాది భూషణ భూషితయై కుటిలాలకముల మీద చిన్ని పువ్వు గుస్తరించు నచ్చుగ మణికర్ణిక. సమస్త సువర్ణ అలంకారములు ధరించి తన కుటిల అలకల మీద వంకరలు తిరిగినటువంటి ఆ అలకలు అంటే కురులు అన్నమాట, ఆ కురులపై చిన్ని పువ్వు గుస్తరించు, చిన్న పువ్వుని అలంకారంగా ధరించి ఆ తల్లి కదలి వస్తూ ఉంటుంది. ఆమె వయస్సు ఎంత ఉంటుందంటే బహు కల్పాంతంబులు సరిగడచిన 12 ఏళ్ళ చిన్ని ప్రాయము. 12 ఏళ్ళ బాలికా రూపంలో ఉంటుంది మణికర్ణిక. బహు కల్పాంతంబులు సరిగడిచిన ఎప్పటిది మణికర్ణికా తీర్థం? గంగా కన్నా ప్రాచీనమైనటువంటి రూపం అది. అయినప్పటికీ ఎన్నో కల్పాలు గడిచిపోయాయి ఈ మణికర్ణిక ఆవిర్భవించి, అయినప్పటికీ కూడా 12 ఏళ్ళ చిన్ని ప్రాయము, నిత్యము ద్వాదశ వయస్సులో ప్రకాశిస్తూ ఉన్నటువంటిది. జగద జహద్వీడంబగు చేత సంపుటము వహించును మణికర్ణిక, ఒక చేరిందీవర మాలికయును ఒక చేమాదీ ఫలము ఫలంబును ప్రకటితమగు దోర్ద్వయమున అంజలి బంధంబు వహించును మణికర్ణిక. చక్కని కురుతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ తల్లి నాలుగు చేతుల్లో నాలుగు విధములైనటువంటి సౌందర్యాన్ని ప్రకాశిస్తూ ఉన్నది. ఒక చేతితో ఇందీవర మాలిక అంటే పద్మముల మాలికనే పట్టుకుని, మరి ఒక చేతితో మాదీఫలము ఉవ్వకాయ అనమాట, ఉవ్వకాయను ధరించి మిగిలిన రెండు చేతుల్ని కూడా అంజలించి ఫలము మీద పెట్టుకుని శివుని సేవించడానికి వస్తుంది. అంటే వస్తున్నప్పుడే అంజలించి శివునికి నమస్కరిస్తూ వస్తుంది అనమాట. పద్మ సమానంబగు ఆనన బింబముచే నొప్పెడునది మణికర్ణిక. పద్మ సమానమైనటువంటి వికసిత వదనంతో వస్తూ పద్మరాగ మాణిక్యంబులనకు పలువరసులు గలయ్యది మణికర్ణిక. చక్కని పలువరసతో చిరునవ్వు కలిగినటువంటి ముఖంతో ఆ మణికర్ణిక శంకరుని సేవించుకోవడానికి వచ్చి ఆ స్వామిని అభిషేకించి అర్చించుకుంటుందిట అనుదినము కూడా. ఇలాగా మణికర్ణిక అనే పేరే మధురమైనటువంటిది, పావనమైనటువంటిది, పాపహరమైనటువంటిది అని నారాయణుడు వర్ణించి చెప్తూ, మణికర్ణిక చింతామాణిక్యము మణికర్ణిక బృందారక ధేనువు మణికర్ణిక కల్పద్రుమ వాటిక మణికర్ణిక సిద్ధ రసస్యందము శ్రీ మణికర్ణిక అణిమాది మహాసిద్ధి కారణము సేవక కోటికి శ్రీ మణికర్ణిక అగ్నివిందుముని సేవింపుము పుణ్యాత్ముడవయ్యదు. ఓ అగ్నిబిందుముని, ఆ మణికర్ణికను సేవించు అని నారాయణుడు అగ్నిబిందునితో వివరించి చెప్పినటువంటి మణికర్ణిక వైభవం ఇది. దీనిని వింటే చాలు పాపములు పోతాయి అని కూడా నారాయణుడు ఫలశ్రద్ధగా చెప్తాడు. అటువంటి దివ్య మణికర్ణిక తీర్థాన్ని వివరించిన తర్వాత కాశీక్షేత్రంలో ఉన్నటువంటి ఇతర దైవతముల గురించి వర్ణించు వస్తే, కాశీ భారతీయ ఆధ్యాత్మిక రాజధాని అని మొదటి నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అంటే అది కేవలం ఒక శైవ క్షేత్రము లేదా వైష్ణవ క్షేత్రమో కాదు, సర్వ దేవతలకు నివాస భూమి, వేదములకు నివాస భూమి, విద్యలకు నివాస భూమి. ఇప్పుడు గంగాదేవి యొక్క రూపాన్ని చెప్పుకున్నాం, మణికర్ణిక యొక్క రూపాన్ని చెప్పుకున్నాం, అలాగే కాశీక్షేత్రానికి కూడా ఒక రూపం ఉంది. కాశీక్షేత్ర దేవత ఉన్నది. ఆ దేవత ఎలా ఉంటుందో ఇతర పురాణాల్లో ఋషులు వర్ణించారు. శ్యామ షోడశ వార్షికి సుకరుణామూర్తి దధానావరం హస్తాభ్యాం అభయంచ విశ్వజననీ విద్యేతి సాగీయతే యా దృష్టా స్మరణంగతాపి సతతం యా కీర్తిత సంస్తుత యా స్పృష్టా నృభిరాత్మతత్వమలం దద్యా ధ్రువం కాశికా అని వర్ణించారు. కాశీక్షేత్రం ఎలా ప్రకాశిస్తోందంటే శ్యామాన్ శ్యామల వర్ణంతో నల్లని కాంతితో ప్రకాశిస్తూ ఉన్నది. షోడశ వార్షికి ఎల్ల వేళలా కూడా 16 ఏళ్ల ప్రాయంతో ఉన్నటువంటిది. సుకరుణామూర్తి దయామూర్తిగా భాషిస్తూ ఉన్నటువంటిది. అలాగే 2 చేతులతో వరదాహస్తాన్ని అభయహస్తాన్ని ధరించి, అంటే కాశీని చేరితే చాలు వరములు లభిస్తే అభయం లభిస్తుంది అనమాట, అవే ముద్రలుగా ధరించిన విశ్వజననీ విద్యేతి సాగీయతే, ఆమె విద్యాస్వరూపిణి అన్నారు. కాశీ అంటేనే విద్యాస్వరూపం. విద్య అంటే దేని వల్ల మనం ధరించుతామో అది విద్య. ఆ విద్యని ప్రసాదించే దేవత కాశీ. ఆ కాశీని దృష్ట స్మరణంగతాపి సతతం యా కీర్తిత సంస్తుత, కాశీక్షేత్రాన్ని చూసిన స్మరించిన కీర్తించిన స్తుతించినా కూడా ఆత్మతత్వాన్ని ప్రసాదిస్తుంది కాశీ. విజ్ఞానమయమైనటువంటి బ్రహ్మ విద్యని ప్రసాదించేటువంటి కాశీక్షేత్రానికి నమస్సులు. నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని. స్థల రూపంలో ఉన్నటువంటి కాశీక్షేత్రమే కాక ఆ కాశీక్షేత్రం యొక్క దేవతా రూపాన్ని వర్ణిస్తూ పురాణాలు ఎలా వర్ణించాయో చెప్పుకుంటూ, శ్యామ షోడశ వార్షికి సుకరుణామూర్తి దధానావరం హస్తాభ్యాం అభయంచ విశ్వజనని విద్యేతి సా గీయతే యా దృష్ట స్మరణంగతాపి సతతం యా కీర్తిత సంస్తుత యా స్పృష్టా నృభిరాత్మతత్వమలం దద్యా ధ్రువం కాశికా. భారతీయ ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి కాశీక్షేత్రం తత్వక్షేత్రమని జ్ఞానక్షేత్రమని మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అందువల్ల కాశీ ఏమిస్తుంది అంటే ఆత్మతత్వమలం దద్యాత్, అమలమైన ఆత్మతత్వాన్ని శుద్ధమైనటువంటి విజ్ఞానాన్ని బ్రహ్మ విద్యని ప్రసాదిస్తుంది కాశీనగరం అని. ఆ కాశీనగర దేవతని వర్ణించినటువంటి శ్యామాస్వరూపంతో 16 ఏళ్ల ప్రాయంతో వరద అభయ ముద్రలను ధరించినటువంటి కాశీదేవి మనకి శుద్ధమైనటువంటి ఆత్మతత్వాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. ఇటువంటి ఈ కాశీక్షేత్రంలో విద్యాస్వరూపమని చెప్పాం. కాశీ విద్యలకెల్లా ఆటపట్టు. దేవతలకి ఎలా ఆలవాలమో విద్యలకు కూడా ఆలవాలం. అన్ని విద్యలకి కూడా, వేదాది సమస్త విద్యలకి, లౌకిక విద్యలకి, పారలౌకిక విద్యలకి, పారమార్థిక విద్యలకి కూడా నివాస భూమి కాశీక్షేత్రం. ఆది నుంచి కూడా కాశీ పండితులు, కాశీ విద్య అని ప్రసిద్ధి మనకి. శ్రీకృష్ణ పరమాత్మ కూడా కాశీక్షేత్రంలోనే విద్య నేర్చుకున్నట్లుగా మనకు భాగవతం తెలియజేస్తుంది. ఇలాగ విద్యాభూమి, విద్యా కేంద్రము గనకనే మనకి భ్రూమధ్యంలో శరీరంలో కాశీక్షేత్రం ఉందని చెప్పారు. భ్రూమధ్యం ఏకాగ్రతకి, జ్ఞానానికి, బుద్ధిశక్తికి కేంద్ర స్థానం. శరీరంలో భ్రూమధ్యం ఎటువంటిదో భూమి యందు కాశీక్షేత్రం అటువంటిది. ఆ విధంగా ఏకాగ్రంగా ఏదో ఒక్క సంప్రదాయం కాదు. అందువల్లే మాటి మాటికి నొక్కి చెప్తున్నాం భారతీయుల ఆధ్యాత్మిక రాజధాని అనడంలో భారతీయమైనటువంటి సమస్త ఉపాసన విద్యలు అందులో వర్ధిల్లాయి. వైష్ణవం గాని, శాక్తేయం గాని, సౌరం గాని, గాఢాపత్యం గాని, స్కాందం గాని, శైవం గాని, అన్ని వాటి పుష్టి సాంప్రదాయంతో సమన్వయంతో అక్కడ భిన్నత్వములు లేవు, అంతా ఏకత్వమే. ఎందుకంటే జ్ఞాన దశలో భిన్నత్వాలు కొట్టుకోవడాలు ఉండవు, అజ్ఞానంలోనే భేదం ఉంటుంది, జ్ఞానంలో భేదములుండవు. కనుక సమస్త వేద మతములకు యొక్క సమన్వయ భూమి కాశీక్షేత్రం. అందులో విష్ణువు అనేక పేర్లతో వెలసి ఉన్నాడు. దానికి తార్కాణంగానే అగ్నిబిందు అనేటువంటి మహామునికి స్వామి సాక్షాత్కరించి నారాయణుడు చెప్తున్న విషయాల్లో మణికర్ణిక వైభవాన్ని చెప్పుకున్నా. ఈ మణికర్ణి గురించి చెప్పి అంటాడు నారాయణుడు, అనగా రహస్యమొక్కటి ప్రయత్నమునన్ వినిపింతు నీకు సజ్జనునకుగాని చెప్పకము అసాధు చరిత్రనికీవు ఎన్నడును. పెను మసనంబునన్ కలవు పెక్కులు తీర్థములన్ని తీర్థముల్ ఘనమహిమం ప్రసిద్ధి మణికర్ణిక బోలవు నిక్కమెంతయున్. నేను నీకు రహస్యం చెప్తున్నానన్నారు అని మణికర్ణిక విభవాన్ని చెప్పేట. ఇది సజ్జనుడికి మాత్రమే చెప్పుగాని అసాధువునికి చెప్పకు అన్నాడు. అంటే ఎందుకు చెప్పకూడదు అంటే అసత్పురుషుడు అంటారు గాని నిజమేనా అండి అని తోలనాడతాడు వాడు, వాడికి తెలియదు గనక. కనుక సత్పురుషుడు శ్రద్ధ కలిగినటువంటి వాడికి మాత్రమే ఈ మణికర్ణిక ఘట్ట వైభవాన్ని చెప్పాలి అని నారాయణ చెప్పాడు. ఈ అగ్నిబిందు అనేటువంటి మహాముని కాశీక్షేత్రంలో ఎంతో కాలం తపస్సు చేసి నారాయణ్ణి సాక్షాత్కరింపజేసుకున్నాడు. ఈయన మహావిష్ణు భక్తుడు. ఇలా అగ్నిబిందువే కాక సుశీల అనే ఒక భక్తురాలు కాశీక్షేత్రానికి వెళ్లి నారాయణ మంత్ర జపం చేసి అతి త్వరలో సిద్ధి పొందింది. ఏ మంత్రాన్నైనా సరే కాశీక్షేత్రంలో జపిస్తే త్వరగా సిద్ధి లభిస్తుంది. సిద్ధి లభింపజేసుకుని నారాయణ సాక్షాత్కారం పొందింది. కనుక ఏ దేవతనైనా సరే కాశీక్షేత్రంలో ఉపాసించాలి అంటే ధ్యానంలో భూమధ్య ధ్యానం చేసి మనం ఏ దేవతను ఉపాసించారో సిద్ధి వెంటనే లభిస్తుంది. అదే విధంగా కాశీక్షేత్రంలో గాని ధ్యానం చేస్తే అంత త్వరగా సిద్ధి లభిస్తుంది. కనుక అగ్నిబిందుని పేరు నిజాపయంబు కూర్చి మధుకైట భారాతి కూర్మి మిగుల బిందుమాధవుడను పేర బెర్మి వడసే అచ్యుతుడు భక్త పరతంత్రుడవున కాడు. అచ్యుతుడు భక్త పరతంత్రుడు కదా అన్నారు. భక్త పరతంత్రుడు అంటే భక్తుడు ఏం చెప్తే చేస్తాట. అంత భక్తవత్సలత కలిగినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. ఆ నారాయణుడు అగ్నిబిందువు పట్ల ప్రేమ కలిగి అక్కడ వెలసేట. వెలసి అంటాడు, నీ పేరు నా పేరుతో కలిసి ఉంటుంది ఇక్కడ నుంచి, నన్ను బిందు మాధవుడు అంటారు అన్నారు. ఈ బిందు తీర్థమునందుండి అగ్నిబిందునకు గోవిందుండు ఆనంద కాలనంబునందు తీర్థమాహాత్మ్య కథన ప్రసంగంబున అక్కడ కూర్చుని ఉపన్యాసం ఇచ్చాడు స్వామి నారాయణుడు. అనేక రూపాలతో ఇక్కడ ఉన్నాను శుభ అని, అంటే అప్పుడే కొత్తగా రాలేదు విష్ణువు, అప్పటికి ఎప్పటి నుంచో కాశీక్షేత్రంలో ఉన్నాడు. నమస్కరించి అడుగుతున్నాడు అగ్నిబిందు. అధిక సద్భక్తి సంపదన అగ్నిబిందుడు అచ్యుతనుకు నమస్కారం ఆచరించి పద్మలోచన కాశికాపట్టణమున ప్రతివసించిన నీదు రూపంబులన్నీ మరియు భవిష్యత్ రూపంబులన్నీ. స్వామి ఇక్కడ నువ్వు ఎప్పటి వరకు వెలిసిన రూపాలు ఎన్ని, రాబోయే రూపాలు ఎన్ని అని అడిగాడు. ఇది ఏ కల్పంలోనో అడిగిన కదా, ఇప్పుడు శ్వేతవరాహ కల్పంలో కాదు. అంటే భవిష్యత్ రూపాలను అప్పుడు అడిగిన ప్రశ్న ఇప్పుడు మనకి గత రూపాలే, అంటే ఇప్పటికే ఆవిర్భవించి ఉన్నాడు స్వామి అన్ని రూపాలతో. అప్పుడు ఏ ఏ పేరుతో ఎక్కడెక్కడ వెలిసాను చెప్తూ ఉన్నాడు నారాయణుడు. ఇక్కడ నారాయణుడు యొక్క పేర్లన్నీ వస్తాయి. ఈ తీర్థములన్నీ మనం పేరు అనుకుంటే చాలు, ఆ తీర్థముల్లో నారాయణ దర్శించిన ఫలం మనకు లభిస్తుంది. ఆ పేరును స్మరించినా విన్నా కూడా పుణ్యఫలం వస్తుంది. కనుక ఆ పేర్లను స్మరించుకుందాం. పాదోదకంబను ప్రథమ తీర్థంబున ఆదికేశవుడన అధివసింతు తద్దక్షిణమున శ్వేతద్వీపమున నేను జ్ఞానకేశవ సన్న సంశ్రయింతు తార్క్ష తీర్థమునందు తార్క్షకేశవుడనై యాజనముల చేత పూజగుందు అందు నారద తీర్థమా తీర్థమున కేశవాభిధానుండనై అతిశయింతు క్రమము తోడ ఈ నాలుగు తీర్థముల యందు అమృతతా జ్ఞానతాక్ష మహత్వములను బ్రహ్మ విద్యోపనిషదర్థ పరిచయంబు పంచజనులకు కలుగు ఆప్లవన పరత. ఆ కాశీక్షేత్రంలో పాదోదకమనే తీర్థం వద్ద ఆదికేశవుడు అనే పేరుతో ఉన్నాడు నారాయణుడు. అదే విధంగా దానికి దక్షిణంగా శ్వేతద్వీప తీర్థం వద్ద జ్ఞానకేశవుడు అనే పేరుతో ఉన్నాడు. తత్సమీపంలో తార్క్ష తీర్థంలో తార్క్షకేశవుడు అనే పేరుతో ఉన్నాడు. అక్కడికి దగ్గర నారద తీర్థంలో నారదకేశవుడు అనే పేరుతో ఉన్నట్ట. ఈ నాలుగు తీర్థాల్లో గాని స్నానం చేసి నారాయణ్ణి దర్శనం చేస్తే బ్రహ్మ విద్య లభిస్తుంది, మోక్షానికి అవసరమైనటువంటి జ్ఞానం లభిస్తుంది అని. అదేవిధంగా ప్రహ్లాద కేశవ రూపంతో కూడా ప్రకాశిస్తూ ఉన్నట్ట. ప్రహ్లాద కేశవుని నను ఆహ్లాదముతోడ ఎవ్వుడు అభ్యర్థించు ప్రహ్లాద తీర్థమున నే ప్రహ్లాదత అతనికిత్తు భవ్య శుభంబుల్. ప్రహ్లాదుడు అంటే హ్లాదము అంటే ఆనందం, ప్రహ్లాదము అంటే ప్రకృష్టమైన ఆనందము అన్నమాట. ప్రహ్లాదుడి పేరు అది. ఆ ప్రహ్లాదుడు సేవించుకున్నటువంటి కేశవుడు కూడా కాశీక్షేత్రంలో ఉన్నాడు. అంటే ప్రహ్లాదుడు కాశీక్షేత్రానికి వెళ్లి అక్కడ నారాయణ్ణి ఉపాసించినట్లు కూడా చెప్పబడుతోంది. అక్కడ ఉన్న స్వామి ప్రహ్లాద కేశవుడు. ఎవరైతే ప్రహ్లాద కేశవుని సేవిస్తారో వారికి భవ్యమైన శుభములు కలుగుతాయి. అలాగే అంబరీషాది భక్తులు కూడా కాశీక్షేత్రానికి వెళ్లి నారాయణను ఉపాసించారు. అక్కడ అంబరీషుని చేత సేవించబడే అంబరీష కేశవుడు ఉన్నారు. అంబరీష తీర్థంబున అధివసింతు కేవలంబన ఆదిత్య కేశవుడన పాతక ధ్వంత విధ్వంస పాటవమున చేయుదు శుభంబు తత్తీర్థ సేవకులకు. అక్కడే ఆదిత్య కేశవుడు మొదలైన పేర్లతో ఉన్న స్వామి ఇంకా ఎన్ని పేర్లతో ఎన్ని రూపాలతో ఉన్నాడంటే దత్తాత్రేయ, భృగు, వామన, నరనారాయణ, విదారణ నరసింహ, గోపీ గోవింద, లక్ష్మీ నృసింహ, శేషమాధవ, శంఖమాధవ, హయగ్రీవ కేశవ, భీష్మకేశవ, నిర్వాణ కేశవ, త్రిభువన కేశవ, జ్ఞానమాధవ, శ్వేతమాధవ, ప్రయాగమాధవులను దివ్యమూర్తులు ధరించి బహు ప్రదేశముల నుండుదు. ఇలాగా ఇన్ని రూపములతో అనేక చోట్లు ఉంటూ ఉంటాను. అంటే కాశీక్షేత్రంలో నారాయణ తీర్థముల సంఖ్య కూడా మనం లెక్క పెట్టలేము, లెక్క చెప్పలేమన్నమాట. అటువంటి బహునామములతో బహురూపములతో అనేక చోట్ల కాశీక్షేత్రంలో నారాయణుడు వెలసి ఉన్నాడు. కనుక ఇది వైష్ణవ తీర్థము కూడా. ఇంకా ఇందులోనే స్వామి నారసింహ రూపాలతో అనేక విధములుగా ప్రకాశిస్తూ ఉన్నట్ట. ఆ నారసింహ రూపములు కూడా ఇందులో చెప్పబడుతున్నాయి. శంఖ చక్ర పద్మ గదల నృసింహ స్వరూపము ధరించున్నటువంటి స్వామి, జ్వాలామాలి నారసింహ తీర్థంబు, కోలాహల నారసింహ తీర్థంబు, మహాబల నరసింహ తీర్థంబు ఇత్యాది నారసింహ రూపాలు చెప్పారు. అట్టుగ్ర నరసింహ తీర్థంబు, విటంక నరసింహ తీర్థంబు, అనంత వామన తీర్థంబు, దదివామన తీర్థంబు, తామ్ర వరాహ తీర్థంబు, వీరమాధవ తీర్థంబు, వైకుంఠ మాధవ తీర్థంబు, గంగాకేశవ తీర్థంబు, నిర్వాణ మాధవ తీర్థంబు, ఇలాగ మాధవ రూపములతో, కేశవ రూపములతో, నారసింహ రూపములతో ప్రకాశిస్తున్నాడు. ఇంకా అత్యంత ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ నారాయణుడు. ఎన్ని రూపాలు, నా అవతారాలు కూడా అనేక సంఖ్యలతో ఇక్కడున్నాయి అని. వారాక రంబులో వటపత్ర శయనులవు అబ్జనాభులు 105 పదులు. అంటే 150 వటపత్ర సాయులు ఉన్నారట కాశీక్షేత్రంలో 150 రూపాలతో. అంటే అర్థం ఏమిటి? అనేక ప్రళయాలు ఇప్పటికి జరిగిపోయాయి. ఎప్పటి నుంచో కాశీక్షేత్రం ఉంది. ప్రతి ప్రళయం అయి మళ్లీ సృష్టి మొదలయ్యే లోపల ఏర్పడినటువంటి ఏకారణవం మీద వటపత్ర సైనుడైనటువంటి నారాయణుడు ఉంటాడు. మళ్లీ సృష్టి ఆరంభమైపోతే ఈ రూపం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆ రూపంలో ఒక విభూతి వచ్చి కాశీక్షేత్రంలో ఉంటోంది అని అర్థం అనమాట. అలా ఇప్పటికి 150 రూపములతో అక్కడ ఉన్నట్టు వటపత్ర సాయులు. తరితోడ అమృతాబ్ది తచ్చుచో కుదురైన ముదురు కచ్చపములు 3 పదులు. 30 కూర్మావతారాలు ఉన్నాయట అక్కడ. అంటే అనేక కల్పాల్లో వచ్చినటువంటి కూర్మావతారాలు, ఒక 30 అవతారాలు అక్కడ ఉన్నాయి. సోమకాసురు చంపి శృతులు తెచ్చి విధాత కర్పించునట్టి మత్స్యంబులిరువది. 20 మత్స్యావతారాలు కాశీక్షేత్రంలో ఉన్నాయి. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకమైన అవతారం వస్తూ ఉంటుంది. అలాగ మత్స్యావతారములు 20 ఉన్నాయట. ఇక కృష్ణావతారములు ఎన్ని ఉన్నాయంటే, ఛద్మ గోపాల వేషమున వేపల్లెలో విహరించు కృష్ణులు 1000 సంఖ్య. 1000 సంఖ్యలో కృష్ణావతారాలు ఉన్నాయట. అసలు కృష్ణుడే ఒక్కడ అవతరించినప్పుడే 1000 రూపాలతో ప్రకాశించాడు. అటువంటి స్వామి 1000 సంఖ్యలో కాశీక్షేత్రంలో విహరిస్తున్నాడు. పరశురాములు 3 భానుకులు రాఘవేశ్వరులు 100 శతము. 30 పరశురామావతారాలు ఉన్నాయి. అదేవిధంగా రామావతారములు 101 ఉన్నాయట కాశీక్షేత్రంలో. ఇన్ని అవతారములతో నారాయణుడు ఉన్నాడు. విష్ణు రూపుడు నొకడనేము వినుమునీంద్ర. అవతారములైతే ఇన్ని ధరించాడు గాని ఆయన మాత్రం ఎప్పుడూ ఏకం అద్వితీయం బ్రహ్మ అని ఒక్కడే నారాయణుడు, ఏకో నారాయణ. ఆ ఏకరూపంతో కూడా ప్రకాశిస్తూ ఉంటాడట. కాశికాపట్టణము 5 క్రోశములను అని వివరించి ఆ తర్వాత కేశవాది 24 నామములు అనుకున్నాయి కదా, ఆ 24 నామముల ద్వారా వాచ్యమైన 24 రూపాలు కూడా కాశీక్షేత్రంలో ఉన్నాయని వివరించారు. వాటి యొక్క రూపములు కూడా వర్ణిస్తున్నాడు ఇక్కడ నారాయణుడు. ఇక్కడ చిత్రం ఏమిటంటే, ఒకే నారాయణుడు 24 రూపములతో ప్రకాశిస్తున్నాడు. ఇవి 24 తత్వములను కూడా పాలించేటువంటి స్వరూపములు అనమాట. అదే విధంగా గాయత్రి మంత్రాక్షములైనటువంటి 24 ఇంటిని కూడా తెలియజేస్తే 24 రూపాలు కూడా. ఈ 24 నామాలు మనం నిత్యం సంకల్పంలో చెప్పుకుంటాం. చెప్పుకున్నంత మాత్రాన శుద్ధి లభిస్తుంది. అటువంటి దివ్య నామములు 24 దివ్య రూపములు కూడా. ఒక నామం అనగానే ఒక రూపం ఉంటుంది తప్పకుండా. అయితే రూపాల్లో తేడాలున్నాయి. శంఖ చక్ర గదా పద్మాలే ధరించి ఉంటారు 24 కూడా. అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క తేడా ఉంటుంది. వరుస మారుతూ ఉంటుంది అనమాట. శంఖ చక్ర గదా పద్మాల వరుస మారుతూ ఉంటుంది. అంతేగాని రూపం మాత్రం మిగిలిన రూపంలో మార్పు ఉండదు. నీలమేఘ శ్యామంగా ఉంటూనే ఇవి ఈ ఆయుధముల వరుస మారుతూ ఉంటాయి. అలా 24 రూపములతో ప్రకాశిస్తూ ఉంటాడు నారాయణుడు అని చెప్పారు. ఈ విధంగా ఇది వైష్ణవ తీర్థము అని తెలియాలి. అలాగే ఆదిత్యుడు, గణపతి, ఇత్యాదులు అందరూ కూడా ఉన్నారు. అందువల్లనే కాశీ సర్వ ఉపాసనలకు సర్వ దేవతలకు వాటి వాటి యొక్క పరిపూర్ణ తత్వములతో కూడి నివాస భూమి అవుతుంది. అలాంటి సర్వ దేవతామయమైనటువంటి కాశీక్షేత్రంలో నారాయణుని యొక్క విభూతులు, నారాయణుని యొక్క తత్వము ఎంత సమగ్రంగా ప్రతిష్ఠింపబడిందో నిన్నటి రోజున చెప్పుకున్నా. ఈ కారణం చేతనే కాశీక్షేత్రంలో రామచరిత్ర పుట్టింది. మహాభక్తుడైన తులసీదాసు ఈ కాశీక్షేత్రంలోనే రామచరిత మానసాన్ని లిఖించాడు. అంతేకాదు శివకేశవులకు అభేదాన్ని ప్రతిపాదిస్తూ మహాశివభక్తునిగా శివుని వర్ణిస్తూ అందులో శ్లోకాలు రచించి శివాంకితంగానే రామచరిత మానసాన్ని ఆయన అందించాడు. తులసీదాసు పేరిన ఒక స్నానఘట్టం ఉంది. నిజమే, తులసీదాసు రచించిన రామచరిత మానసం మరో గంగ. అందులో మునిగితే మనం పునీతనమవుతాం, అంత రామభక్తి ప్రవహిస్తుంది. తులసీదాసు ఏ మాట చెప్పినా కూడా దానికి భవానీ శంకరుల్నే సాక్షిగా పెట్టుకున్నాడు. పైగా భక్తి అనే దానికి శ్రద్ధా విశ్వాసాలు ప్రధానమని, ఈ శ్రద్ధా విశ్వాసాలు భవానీ శంకరుల వంటివి అని కూడా తెలియజేశాడు ఆయన. భవానీ శంకరౌ వందే శ్రద్ధా విశ్వాస రూపిణౌ యాభ్యాం వినా నపశ్యంతి సిద్ధాః స్వాంతస్థమీశ్వరం అని పలికినటువంటి తులసీదాసు ఈ కాశీక్షేత్రంలో రామచరిత మానసాన్ని లిఖించాడు అంటే విష్ణువునకు శంకరునకు ఉన్నటువంటి అభేదము, మిత్రత్వము దీనివల్ల తెలియజేస్తుంది. అంతేకాక ఆ శంకరుడు నిరంతరం రామనామ రసికుడు. ఆ కారణం చేత ఇప్పటికీ కాశీక్షేత్రంలో రామనామం ఎల్లవేళలా వినిపిస్తూ ఉంటుంది. హనుమంతుడు బహురూపాలలో కాశీక్షేత్రంలో ఉన్నాడు, సంకటమోచన మొదలైనటువంటి నామాలతో. ఆ హనుమంతుడు తులసీదాసుకు అనేక రూపాలతో కనిపించి ప్రత్యక్షమై రామదర్శనానికి హేతువయ్యాడు హనుమంతుడు. ఈ విధంగా విష్ణు వైభవం కనబడుతూ ఉంటుంది. అసలు భారతీయ సంస్కృతిలో ఈ శివకేశ అభేదం ప్రతిపాదించబడిందని వివేకం కలిగిన ప్రతివారు చెప్తూనే వచ్చారు. మన తెలుగు కవులైనటువంటి తిక్కన గారు కూడా విష్ణు రూపాయ నమశివాయ అనే అభేదాన్ని ప్రతిపాదించితే అదే మార్గంలో పోతన, శ్రీనాథుడు, త్యాగరాజు మొదలైన మహాత్ములందరూ కూడా ప్రయాణించారు. ఈ విధంగా విష్ణుతత్వం చెప్పుకున్న తర్వాత పంచాయతనంలో మరొక తత్వం సూర్యతత్వం. ఈ సూర్యతత్వం కూడా అంటే సౌర మతం అన్నమాట. ఇది కూడా సమగ్రంగా ప్రతిష్ఠింపబడింది కాశీక్షేత్రంలో. సూర్యభగవానుడు గురించి మన వైదిక సంస్కృతి అనేక విషయాలు తెలియజేసింది. సూర్యోపాసన, సూర్యుడే బ్రహ్మ అని, అసావాదిత్యో బ్రహ్మ మొదలైన వాక్యముల ద్వారా ప్రతిపాదించింది వేదమతం. ఆ సౌర శక్తితో అంటే పరబ్రహ్మ యొక్క శక్తే సూర్యుడని, ఆ సూర్యుని ఉపాసించి తరించే విధానములు మనకు ఆదిత్య హృదయం మొదలైనటువంటి వాటి ద్వారా ఇటు రామాయణము అటు మహాభారతం ఇతర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అటువంటి సూర్యుడు ద్వాదశ స్వరూపాలతో కాశీక్షేత్రంలో వెలసి ఉన్నాడు అని కాశీ వైభవం తెలియజేస్తోంది మనకి. లోలార్కుడు, ఉత్తరార్కుడు, సాంబాదిత్యుడు, గరుడాదిత్యుడు, మయూఖాదిత్యుడు, ఖకోల్కాదిత్యుడు. ఈ ఖకోల్కాదిత్యుడిని ఘషోల్కాదిత్యుడని, ఖట్వాల్కాదిత్యుడని కూడా అంటారు. అరుణాదిత్యుడు, వృద్ధాదిత్యుడు, కేశవాదిత్యుడు, విమలాదిత్యుడు, గంగాదిత్యుడు, యామాదిత్యుడు అని 12 మూర్తులతో ఆదిత్యుడు ఇక్కడ వెలసి ఉన్నాడు. ఈ 12 మూర్తులతో స్వామి సూర్యనారాయణుడు వెలసి ఉన్నటువంటి విశేషం ఒక ఆశ్చర్యకరంగా ఉంటుంది. దీనికి సంబంధించి ఇటీవల జరిగినటువంటి శాస్త్రీయమైన పరిశోధనలు కూడా మనకు అనేక విషయాలు తెలియజేస్తుంటాయి. అవి వింటే భారతీయుల యొక్క విజ్ఞానం గాని, ఆధ్యాత్మిక రహస్యం గాని ఎంత అద్భుతమైనదో అవగతమవుతుంది మనకి. అమెరికాలో కొలారెడో యూనివర్సిటీకి చెందినటువంటి ఆస్ట్రోఫిజిసిస్ట్ ప్రొఫెసర్ జాన్ ఎం మెల్విల్ అనేటటువంటి వాడు కాశీక్షేత్రానికి వచ్చి చాలా పరిశోధనలు చేశారు. ఎందుకంటే భారతీయ సంస్కృతి సాధించిన ఔన్నత్యం వివేకం బాగా పండినటువంటి వారికి తెలుస్తుంది. వారికి పెరుగుతున్నటువంటి జ్ఞానతృష్ట చేత భారతీయ సంస్కృతిని పరిశోధిద్దామని కాశీక్షేత్రానికి వచ్చి ఈ కాశీక్షేత్రంలో ఉన్న దేవతా యత్నాలు, దేవాలయాల్లో దాగినటువంటి కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వ చైతన్య శక్తి ఏదిందో దాని మీద పరిశోధన చేశారట. ఈ పరిశోధనలకు అతను సహాయకారిగా తీసుకున్నది బెనారస్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పిబి సింగ్ అనేటువంటి వ్యక్తిని. వారితో కలిసి ఈ మెల్విల్ అనే అతను ఈ ఆదిత్య మందిరాలను పరిశోధించట. సాధారణంగా కాశీక్షేత్రానికి వెళ్లే వాళ్ళు కూడా ఏవో ప్రధాన దేవాలయాలు చూసుకువచ్చేస్తారు, కానీ ఇంత డీటెయిల్స్ లోకి, ఇన్ని వివరాల్లోకి వెళ్లరు. ఎందుకంటే పరిశోధన దృష్టి, పరిశీలన దృష్టి, సరి అయిన విశ్వాసము, శ్రద్ధ, నిష్ఠ మనకు తగ్గిపోతూ ఉన్నాయి, అటువైపు వారికి పెరుగుతూ ఉన్నాయి. అటువంటి శ్రద్ధ పెరిగినటువంటి వారు వచ్చి పరిశోధించి, ముఖ్యంగా ఈ ద్వాదశాదిత్యుల్ని పరిశోధించి తేల్చిన విషయం ఏమిటంటే ఒక ఆశ్చర్యకరమైన అనుభూతిని ప్రకటించాడు ఆయన. ఈ సూర్య మందిరాలన్నీ కూడా ఆకాశంలో ఉన్న సూర్యగమనాన్ని ఆధారం చేసుకుని నిర్మించబడ్డాయట. సూర్యుడు సంవత్సర కాలంలో 12 రాసుల్లో ఆయన సంక్రమిస్తాడు. అదే సంక్రమణం, నెలకొక సంక్రమణం వస్తుంది. అంటే నెలకొక రాశిలో సూర్య భగవానుడు ఉంటాడని. ఆ విధంగా సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు అతడి యొక్క కాంతిని, ఆ వేగాన్ని, శక్తిని ఒక్కొక్క మందిరం అందుకుంటుందిట. ఆ కిరణ కాంతి ప్రసారములు ఆ మందిరం పై పడుతూ ఉంటాయట. ఈ విషయాన్ని అతను ప్రతిపాదిస్తూ అంటాడు, ఈచ్ ఆఫ్ ది 12 సన్ టెంపుల్స్ వాజ్ లొకేటెడ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ ఇండికేటెడ్ ది మూవ్మెంట్ స్పీడ్ అండ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ డ్యూరింగ్ ది అపారెంట్ మూవ్మెంట్ ఆఫ్ ది సన్ అక్రాస్ ది 12 సైన్స్ ఆఫ్ జోడియాక్ అని తెలియజేశాడు అతను. వారిద్దరూ కలిసి తీర్మానించినటువంటి విషయం ఇది. రాశి చక్రంలో సూర్యుడు తిరుగుతుండగా ఆ సౌరశక్తిని ఒక్కొక్క నెల ఒక్కొక్క దేవాలయం రిసీవ్ చేసుకుంటోంది, అందుకుంటోందిట. ఈ విధంగా సౌరశక్తిని గ్రహించేటువంటి కేంద్రములుగా, అంటే సూర్యకిరణముల ద్వారా వచ్చేటువంటి కాస్మిక్ ఎనర్జీ, విశ్వ చైతన్య శక్తిని అది అందుకుంటోంది. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి గణపతులను కూడా పరిశోధించారు. గణపతి దేవాలయాలు అవి కూడా కాస్మిక్ జియోమెట్రికల్ ప్యాటర్న్ అని చెప్పారు అతను. అంటే ఈ కాస్మిక్ ఎనర్జీ విశ్వ చైతన్య శక్తిని అనుసరించి చేసినటువంటి రేఖాగణిత పద్ధతి ఏది ఉందో దాని ప్రకారం భూమి మీద అవన్నీ కూడా విశ్వ చైతన్య శక్తి కేంద్రాలుగా దర్శించారు.